ప్రజలు చెయ్యండి, అందులో మీరు హవన సామగ్రి వేస్తే పొగరాదు, అద్భుతమైనటువంటి సువాసనలను పొందేటటువంటి మీ సంస్కారాలను మార్చివేసేటటువంటి సువాసన బహిర్గతం అవుతుంది. భగవంతుడు ముందు కూర్చుని కూడా భగవంతుడి యొక్క దివ్యత్వంతో మనము ఓతప్రోతం కాలేకపోతున్నాము. భగవంతుడి యొక్క ప్రేమతో, భగవంతుడి యొక్క కరుణతో, భగవంతుడి యొక్క ఆ దివ్య శక్తి మనలో రాకపోతే మన ఉపాసన విధానంలో ఎక్కడ లోపం ఉంది? ఎక్కడ లోపం ఉంది ఉపాసన విధానంలో? లోపం ఎక్కడుంది అంటే జీవితాన్ని మనం చూసేటటువంటి దృష్టికోణము, జీవితాన్ని మనం అర్థం చేసుకునేటటువంటి దృష్టికోణాన్ని మార్చుకోవటము లేదు. బ్లాక్ స్మిత్ ఇనుముతో చేస్తాడు, అదే లేదా ఇనుప కమ్మరి, ఇనుము ఏం చేస్తాడు? తీసుకెళ్ళి నిపుణ వేస్తాడు, పడేసి ఊరుకుంటాడా? ఎంతో పెద్ద బరువైనటువంటి శుద్ధితో బాధతాడు దాన్ని. బాధకు మళ్ళీ తీసుకెళ్ళి ఎదురు పడేస్తాడు, దాన్ని తీసుకెళ్ళి నీళ్ళలో పడేస్తాడు, కావలసిన ఆకృతి రాలే. మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ నిపుణ వేస్తాడు, మళ్ళీ బాగా మంటెక్కాలి, రెడ్ హాట్ అవ్వాలి. అంతకంటే ముందు వాడు దాన్ని కావలసినటువంటి రూపాన్ని ఇవ్వలేడు, దాస్తాడు. మళ్ళా దాదేసి మళ్ళా ఏం చేస్తాడు? కావలసిన రూపం వచ్చిందో లేదో, ఏ విధమైనటువంటి మార్పులు చేస్తావు, మళ్ళా నీళ్ళలో పడిస్తూ ఉంటాడు. చూసేవాడికి ఎలా అనిపిస్తుంది? వీడు ఏంటి పని చేస్తున్నాడు? ఒకసారి నిప్పుల్లో పడేస్తాడు, ఒకసారి నీళ్ళలో పడేస్తాడు. ఒకసారి ప్రపంచంలో కష్టాలు వస్తాయి, ఒకసారి సుఖాలు వస్తాయి. ఇంద్రియాలకి మాత్రమే లోబడి లక్ష్యహీనమైనటువంటి బతుకులు బతికినప్పుడు అది కష్టాలు సుఖాలుగా కనిపిస్తాయి. అసలు కష్టాలు లేవు ప్రపంచంలో, సుఖాలు లేవు. ఉన్నదొకటే, ఒకే ఒక పరమాత్మ తనదైనటువంటి విశిష్ట రీతిలో ఈ సృష్టిని ఒక నిర్ణీతమైనటువంటి లక్ష్యం వైపు తీసుకెళ్తున్నాడు. మీరు దాని నుంచి తప్పించుకోలేరు. యోగ దృష్టి, సాధకుల యొక్క దృష్టి, ముఖ్యంగా ఈ నవరాత్రిలో సాధన చేస్తున్నటువంటి వాళ్ళ దృష్టి ఈ యాంగిల్లో ఉండాలి. అటు కష్టాలు లేవు, ఇటు సుఖాలు లేవు, రెండు లేవు. ఏముందైతే అక్కడ ఒక నిర్ణీతమైన వైపు, లక్ష్యం వైపు మీరు తోయబడుతున్నారు. మీకు తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు, తెలియాల్సిన పనులే. ఇంచేత మనకంటే అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి ప్రకృతి మాత ఉడిలో మనం ఉన్నాం. మనకంటే చాలా ఎక్కువ తెలిసినటువంటి పరమాత్మ మనల్ని నడిపిస్తున్నాడు. ఇది నిజమైన ఆస్తికత. అంటే మిమ్మల్ని గాలి వాటానికి, ఎండకి వానకి గాలికి ధూళికి పెరగమని ఎవరు చెప్పటంలే. ప్రకృతి మన యొక్క రక్షణ భారం తీసుకున్నది. ప్రకృతి యొక్క ఒడిలో నిజంగానే మనం ఉన్నాం, అతిశయోక్తి మాత్రము కాదే కాదు. ఎలాంటి ప్రకృతి? ప్రకృతి మాత యొక్క ఒడిలో. ఆ ప్రకృతి మాత యొక్క ఒడిలో ఉన్నప్పుడు పిల్లవాడికి జ్వరం వస్తే తీపి పదార్థాలు పెట్టి, నాయన ఈ చాక్లెట్ తిను, ఆ చాక్లెట్ తిని మరి చెప్పినటువంటి ఆ తల్లే ఏం తీసుకెళ్తుంది? డాక్టర్ దగ్గర తీసుకెళ్తుంది. తీసుకెళ్లి చేసి ముందు ముక్కు పోసి మరీ పోస్తుంది. ఇదే తల్లి చేదు పదార్థాన్ని కుర్రవాడి నోట్లో పోస్తుంది అని మీరు అనుకుంటున్నారా? అది ఆ తల్లి యొక్క అనుగ్రహం అనుకుంటున్నారా? మీరు అనుగ్రహమే కదా. ఇంకా అవసరం అయితే ఇంజక్షన్ పడిపించడానికి కూడా తను చూడలేకపోయినా తనైనా కళ్ళు మూసేసుకుని ఇంజక్షన్ చూపిస్తుంది. ఇంకా అవసరం అయితే స్వయంగా తీసుకెళ్లి డాక్టర్ యొక్క ఆపరేషన్ టేబుల్ మీద పిల్లవాడిని పెడుతుంది. ఎందుకు? బాధిద్దామన్నా. ఇది పిల్లకి మీరు బాగా జాగ్రత్తగా ఎక్కించుకోకపోతే ఉపాసనలో భగవంతుడి యొక్క దివ్య లక్షణాలను మీరు పొందలేరు. ఉపాసనలో మీరు భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి వరాన్ని ఖచ్చితంగా పొందగలరు, ప్రతి క్షణము పొందగలరు. ఉపాసన అంటేనే అర్థం అది. ఎప్పుడో కాదు ఫలితాలు మీకు వచ్చే విబాళ సాధన చేస్తే ఎప్పుడో సిద్ధిస్తుంది, నాన్సెన్స్. ఇప్పుడే సిద్ధిస్తుంది. ఇంగు వాసన చూస్తే కొన్ని గంటల తర్వాత మీకు వాసన ఇచ్చేది, అప్పుడే వాసన ఇస్తుంది. మల్లెపూలు వాసన చేస్తే ఎప్పుడు వాసన ఇస్తుంది, అప్పుడే వాసన ఇస్తుంది. తర్వాత వాసన పోవచ్చు. ఆ పదార్థాన్ని మనం గమనించకపోతే, ఆ పదార్థాన్ని మనం దూరంగా పెడితే, ఉపాసన కాలంలో మాత్రము భగవంతుడి యొక్క దివ్య సాన్నిధ్యము మీకు తక్షణమే లభిస్తుంది, లభించి తీరాలి. ఎందుకు లభించటం లేదు అంటే, ఆ ఉపాసన యొక్క మానసిక స్థితిని మనం మర్చిపోయాం. దాన్ని గుర్తు చేస్తున్నాను నేను. కష్టాలైనా సుఖాలైనా, తల్లి ఏ విధంగా అవుతే అవసరమైనప్పుడు మిష్టాన్నాలు తీపి పదార్థాలు పెట్టి కుర్రవాళ్ళు బుద్ధిస్తుందో, అవసరమైనప్పుడు చేదు పదార్థాలను ముక్కు మూసి మరీ నోట్లోకి తోస్తుందో, ప్రకృతి అదే పని చేస్తున్నప్పుడు మీరేం చేయాలి? ప్రకృతికి సహకరించాలా, మీరు వద్దు అనాలా? సహకరించాలి. ఉపాసన యొక్క మొదటి నియమం అది. మొదటి నియమము కులదీపకుడు. దీపకుడు అనే పేరు కలిగినటువంటి వ్యక్తి గురు చరిత్రలో గురువును వెతుక్కుంటూ బయలుదేరుతాడు. ఎందుకు గురువును వెతుక్కుంటూ బయలుదేరుతున్నాడు? ఫలానా వాళ్ళకి ఆ సుఖాలు ఇచ్చావుట, ఫలానా వాళ్ళకి ఈ సుఖాలు ఇచ్చావుట, ఫలానా వాళ్ళు నిన్ను ఉపాసన చేస్తే వాళ్ళు ఈ కష్టాలు మాయమైపోయాయిట. మనిషి చదువుతాడు, మా కులములో నిరంతరము నిన్నే కదా మే ఉపాసన చేస్తున్నాం. అసలు కష్టాలు సుఖాలు మాట అలా పక్కన పడే, నువ్వు నాకు కనిపించలేదు కదా అని భాష పెడతాడు. వెతుక్కుంటూ బయలుదేరుతాడు. ఏం చెప్తాడు ఇప్పుడు గురువు? సుఖాలు నేను ఇచ్చాను అన్నప్పుడు కష్టాలు కూడా నేనే ఇస్తున్నాను అని నువ్వు ఎందుకు గుర్తించలేకపోతున్నావురా? ప్రకృతి నువ్వు సృష్టించలేదు, ఈ ప్రాణులను నువ్వు సృష్టించలేదు, ఈ జగత్తును నువ్వు సృష్టించలేదు. ఫలానా తల్లిదండ్రులకే పుట్టాలి అని నువ్వు నిర్ణయించుకోలేదు. ఫలానా కాలానికి నేను దూరం అయిపోవాలి, శరీరాన్ని విడిచని నువ్వు నిర్ణయించుకోలేవు. అలాంటప్పుడు నీకు వచ్చినటువంటి సుఖాలన్నీ గురువు ఇస్తే, నీకు వచ్చే కష్టాలు ఎవరిచ్చినట్టు అని గురువే. ఈ భావన ఉపాసనకి నాంది. ఉపాసన చేయదలుచుకున్న వాళ్ళు మొట్టమొదట ఈ భావాన్ని చాలా బాగా పరిపుష్టం చేసుకోండి. చేసుకుంటే ఏమవుతుంది? చేసుకుంటే అన్ని కష్టాలే వస్తాయా మాస్టారు? రావు. ఎందుకు? ఏ క్షణంలో అయితే మీరు ఈ తథ్యాన్ని నోటితో కాదు చెప్పడం సరే అనుకుంటారు మాస్టారు అని కాదు, మీరు దీన్ని నిజముగా జ్ఞానముతో, సుజ్ఞానముతో, వివేకముతో, వైరాగ్యముతో అర్థం చేసుకుంటారు. ఆ క్షణంలోనే మీలో ఒక అద్భుతమైనటువంటి మార్పు జరుగుతుంది. ఆ అద్భుతమైనటువంటి మార్పుని సంతోషము అంటాం. ఏది ఉంటే దానికి ఆనందన. అమ్మ మనకి మందు వేసింది అంటే ఆనందించాల్సిన విషయం, మనకి గుర్తించిందని దానికి వదిలేలే. వీఆర్ బీయింగ్ లుక్డ్ ఆఫ్టర్. మన సంరక్షణ భారము ఎవరో తీసుకున్నారు అనేటువంటి ఆనందం ఉంది కదా. మొట్టమొదట సంతోషము, అది లభించాలి మీకు. దేనికి సంతోషము? మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో ప్రకృతి మిమ్మల్ని ఉంచింది అంటే, ఇంకా శరీరంతో ఉంచింది అంటే, ఇంకా మీ నుంచి చాలా ఆశలు ఉన్నాయన్నమాట. ప్రకృతి మాతకి, భగవంతుడికి కూడా మనం ఏమీ నిరాశపడక్కర్లేదు. వీడియో కూడా మళ్ళీ మన మార్గము, మన ఉపాసన మన దగ్గరికి గ్యారంటీగా వస్తాడు అనేటటువంటి సంతోషము. రావటానికి కష్టాలన్నీ మీరు చూసుకోండి. కష్టాలు లేకపోతే మనం భగవంతుణ్ణి ఆర్తితో పిలవము. కబుర్లే అది, కబుర్లతో. నిజమైనటువంటి బాధ, బాధ ఎంత తీవ్రంగా ఉంటే నిజంగా అంత తీవ్రంతో భగవంతుడిని మనం ఎలుగెత్తి పిలుస్తాం. గజరాజు మామూలు అది పిలుస్తాడా, తన ఏనుగుల సమయం అంతా అడుగులో తిరుగుతూ ఉంటాడు. పట్టింది అది, 10,000 సంవత్సరాల పాటు దాంతో పోరాడాడు. ఇంకా కుదరలే, ఇంకా అప్పుడు పిలిచాడు. పిలిస్తే ఎక్కడున్నాడని ఆ భగవంతుడు, శ్లోకాలు పోతున్నా ఏదో రాస్తాడు కానీ అక్కడే ఉన్నాడు, పక్కనే ఉన్నాడు. మనం గమనించాం దాన్ని. ఈ సంతోషంగా ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా నాకు సంతోషమే. ఇంకేత సంతోషం, ఇది నువ్వు నాకు ఇచ్చావు కనుక. ఎవడిచ్చాడు మనకి ఆ రోజు ఆ పరిస్థితులు? సర్వవ్యాపకుడు, సర్వసమర్థుడు, సర్వజ్ఞుడు అయినటువంటి ఆ పరమాత్మ మనకి ఈ పరిస్థితి ఇచ్చాడు. అంతకంటే ఆనందం ఏంటి? మనం గుర్తించినట్టేగా ఆ పరిస్థితి మనకి నచ్చిందా లేదా అది వేరే విషయం. కానీ మనకి ఒక పరిస్థితుల్లో అతను పెట్టాడు అంటే అర్థం ఏంటి? హి హాజ్ రికగ్నైజ్డ్ అవర్ ఎగ్జిస్టెన్స్, మనం ఉన్నాము అని గుర్తించి నువ్వు ఈ పని సాధించగలవు, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఖచ్చితంగా నన్ను పొందగలవు, నా యొక్క ఉపాసన నువ్వు చేయగలవు అని ఆయనకు నమ్మకం. మన మీద కనీసం సర్వజ్ఞుడి యొక్క నమ్మకాన్ని వమ్ము చేయగలము అనేటటువంటి సాహసాన్ని మనము ప్రదర్శించవద్దు. ఆయన నమ్మకం సర్వజ్ఞుడు కదా, ఆయన నమ్మకం తప్పేలా అవుతుంది? తప్పవదు. ఎక్కడో అక్కడ మమ్మల్ని వంగదీసి మరీ దాన్ని సవరిస్తాడు. ఎందుకు ఆయనకు అంత కష్టపెట్టడు? ఎస్, ఒప్పేసుకుంటున్నాను నేను. ఎప్పుడైతే ఈ మానసిక స్థితికి వస్తావో సంతోషంతో పాటు ఇంకొక మానసిక స్థితి ఆధ్యాత్మిక సాధకుల్లో ఉత్పన్నమవుతుంది, ఉత్సాహము, ప్రఫుల్లత. దేనికి ఉత్సాహం? కష్టాలు అనుభవించడానికి కాదు ఉత్సాహం. ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను మా తాతయ్య చెప్పినటువంటి ఉదాహరణ. మా తాతగారు ఆయన బావగారు కలిసి 100 లక్షణాలు చేశారట. అందులో ఒకటి మాత్రమే మా తాతయ్య చేశారు, మిగతా 99 ఆయన చేశాట. దేనికి ఉత్సాహం? కష్టాలు అనుభవించడానికి కాదు. మీరు సాధనలో ఎంత కష్టాలు మీరు పడితే అంత మీరు గొప్ప సాధకులు అనుకుంటారు. కష్టాలు మీరు గుర్తించరు. ప్రహ్లాదుడు చాలా కష్టపడ్డాడు మీ దృష్టిలో, మన దృష్టిలో. ప్రహ్లాదుడు దృష్టిలో ఆ కష్టాలలోనే నిరంతరము ఆ నారాయణుడి యొక్క కవచము గమనించగలిగినటువంటి నిజంగా కష్టాలు పడతాడు ఆవిడు. ఇప్పుడు కష్టం ఉందా ఆ క్షణంలో? ఏముంది, ఉత్సాహం ఉంది, ఇంతేనా? ఇంకా పెద్ద కష్టం వస్తే ఇంకా పెద్ద రక్షణ కవచం వస్తుందేమో. గమనించేటటువంటి దృష్టి కష్టాలు కాదు. మీరు అక్కడ గమనాల్సి వస్తుంది, కష్టాలు అనేవి ప్రపంచంలో నేనే లేవు. అది అర్థం చేసుకోండి. మన యొక్క ఇంద్రియాలు, మన యొక్క స్వార్థము, మన యొక్క వ్యక్తిత్వము ఇది కష్టాలు ఇది సుఖాలు అని నిర్ణయిస్తుంది. యాక్చువల్ గా కష్టము లేదు, సుఖము లేదు, మరి ఏముంది? ప్రకృతి తల్లి తన గర్భంలో మనందరినీ ఉంచుకుని పంచతత్వాలు అనేటటువంటి ప్రపంచములో ఆ గర్భంలో ఉన్నాం మనం, తల్లి గర్భంలోనే ఉన్నాం, ఆ పంచకోశాల్లోనే ఉన్నాం మనం. ఈ పంచకోశాల్లో మనని ఉంచుకుని ఆ తల్లి ఒక విశేషమైనటువంటి స్థితికి మనని చేరుస్తుంది. ఎంత తొందరగా చేరుస్తే అంత ఉత్సాహం కదా. చేత సంతోషంతో పాటు ఉత్సాహం. ఉత్సాహం దేనికి? గమ్యం మీకు తెలిస్తే, 3 రోజులు ప్రయాణం చేశారు రైల్లో, ఇంకా స్టేషన్ దగ్గర పడింది, నెక్స్ట్ స్టేషన్ లో మనం దిగాలి అన్నప్పుడు ఈ 3 రోజుల ప్రయాణం యొక్క అలసట పోతుంది. మీకు అలసట ఉండదు. ఎప్పుడు ఉత్సాహం పుట్టి వస్తుంది? ఇంకా మీకు గమ్యము స్పష్టంగా తెలిస్తే. ఇంచేత సంతోషము ఫస్ట్ స్టేజ్. మనం ఉద్దేశిస్తున్నాం ఎక్కడున్నటువంటి పరిస్థితులు, అక్కడ ప్రకృతి యొక్క వరదానమే, ఆ పరమాత్మ యొక్క వరదానమే, ఆ పరమాత్మ యొక్క ఉపాసనే. ప్రతి పరిస్థితి కూడా ఆ పరమాత్మకు ఉపాసన మీరు గాయత్రీ చేస్తున్నప్పుడు ఉపాసకులు కాదు, ఉపాసకుడు నిరంతరం ఉపాసకుడే. ఆ సంతోషం తర్వాత ఏంటి ఆనందం, లక్ష్యానికి దగ్గర పడుతున్నాడు అని చెప్పి ఆ సంతోషం నుంచి ఎక్కడికి వస్తాడు, ఉత్సాహానికి వస్తాడు. అటువంటి ఉత్సాహానికి వచ్చినటువంటి వాడికి ఇంకొక లక్షణం ఏర్పడుతుంది, ఆశ, నిరంతరం ఆశ. అవుటర్ సిగ్నల్ దగ్గర పడింది, సిగ్నల్ ఇవ్వలేవాడు, ఏమి కష్టపడం మనం. ఇంచేత విసుకుంటాం, ఇంకా స్టార్ట్ అవ్వలేదు అని, కానీ ఏమి గాబరాలేదు. ఇంచేత ఖచ్చితంగా తెలుసు ఈసారి సిగ్నల్ భగవంతుడు తెలియాలి, అది అరగంట తర్వాత తీస్తాడో కొన్ని జన్మల తర్వాత తీస్తాడో. మనం అవుటర్ దగ్గర ఆగిపోయాం మనం ఇక్కడ, కానీ ఏమింది మనకి ఆశ ఖచ్చితంగా. అది ఆశ మూఢ విశ్వాసం కాదు, ఆశ ఎవరో చెప్తే వచ్చేటటువంటి నమ్మకం కాదు, ప్రకృతి యొక్క నియమాల మీద ఆశ. నేను ఈ పరిస్థితిని సంతోషంగా భరిస్తే, ఈ పరిస్థితిని ఉత్సాహంతో స్వీకరిస్తే, ఆశతో నేను కనుక ఎదురు చూస్తూ ఉంటే మనలో ఆ తర్వాత అభివృద్ధి చెందేటటువంటి లక్షణం ఏంటి అంటే విశ్వాసం. ఇవి నాలుగు లక్షణాలు మనలో డెవలప్ అవుతే ఉపాసన ఇది ఫలించింది అని అర్థం. పరిస్థితులు మారితే కాదు, పరిస్థితులు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. పరిస్థితులు మారటం వల్ల మీకు సంతోషం వచ్చింది అనుకోండి, అది ఉపాసన కాదు. పరిస్థితులు మారవచ్చు మారకపోవచ్చు, కానీ మీలో సంతోషం వస్తుంది. ఇచ్చేత ఆ పరమాత్మ యొక్క ఉనికిని ఆ పరిస్థితుల్లో దర్శిస్తున్నారు. మీలో ఉత్సాహం వస్తుంది, ఇచ్చేత ప్రకృతితో పాటు పరమాత్మని కావలసిన లక్ష్యం వైపుకు నడిపిస్తున్నాడు. మీకు ఆశ గ్యారంటీగా వస్తుంది, ఇచ్చేత పరమాత్మ ప్రకృతి రెండు అద్భుతమైనటువంటి శక్తులు తమ ఒడిలో తీసుకుని మిమ్మల్ని నడిపిస్తూ ఉంటే మీరు లక్ష్యం చేరకుండా ఎలా ఉండగలరు అన్న ఆశే విశ్వాసంగా మారుతుంది. అంతేత భగవంతుడి యొక్క ఉపాసన మీరు ఎప్పుడు చేసినా, ఏ భగవంతుడి యొక్క ఉపాసన చేసినా ఈ నాలుగు లక్షణాలు మీరు రావాలి: సంతోషము, ఉత్సాహము, ఆశ, విశ్వాసము. ఇదేది మూలంగా నమ్మటం కాదు, ప్రకృతి యొక్క నియమాలను పూర్తిగా అవగాహన చేసుకున్నటువంటి అతి సమర్థమైనటువంటి మనోబలము కలిగినటువంటి సాధకులకి వచ్చేటటువంటి లక్షణాలు ప్రతివాడికి రావు. వాడు ప్రకృతి యొక్క నియమాలు పూర్తిగా అర్థం చేసుకోవాలి, దాని తర్వాత నియమాలు అర్థం చేసుకున్నటువంటి మనోబలం కావాలి, సాహసం కావాలి. పక్కవాడు చెప్తాడు నువ్వు గాయత్రి చేసాడా, నీ కష్టాలు వచ్చాయని ఫినిష్ అయింది. ఇక్కడ చెప్పినంతా మటు విడిపోయిందంటే ఆ పక్కవాడు పెద్ద సాధకుడు అయిపోయాడు, పెద్ద గురువు అయిపోయాడు. గుర్తు దాన్ని కనుక మనం మనస్సులో పెట్టుకుని సాధనాత్మకమైనటువంటి విశేషాలలోకి కనుక మనం వెళితే భగవంతుడి దగ్గర నుంచి ప్రకృతి మాతవుడిలోకి పదాల యొక్క కూర్పుని గమనించండి. భగవంతుడి దగ్గర నుంచి పరమాత్మ దగ్గర నుంచి ప్రకృతి మాతవుడిలోకి మూడు రకాలైనటువంటి శక్తిధారలు నిరంతరము ప్రవహిస్తూ ఉంటాయి. నిరంతరము అంటే నిరంతరమే, కరెంట్ సప్లై కంటిన్యూస్ గా ఉంటుందని తప్పన పడుతుంది. ఆరోగ్యం ఏమవుతుంది, అలా జరగదు ఇక్కడ. అలాంటి న్యూస్ నేను చెప్పటంలే, ఎలాంటి న్యూస్ చెప్తున్నా ప్రకృతిలో ఖచ్చితంగా జరిగేటటువంటి ప్రక్రియ. నిరంతరము కూడా ప్రకృతిలోంచి మూడు శక్తిధారలు ప్రవహిస్తూ ఉంటాయి. దాన్ని మనం బ్రాహ్మీ శక్తి అని, వైష్ణవీ శక్తి అని, శాంభవీ శక్తి అని రకరకాలైనటువంటి పేర్లతో చాలా రోజులు బట్టి చదువుకుంటున్నాం. దాని గురించి చర్చించటం లేదు నేను. మరి నిరంతరము ప్రకృతిలో ఈ బ్రాహ్మీ వైష్ణవి శాంభవి శక్తులు మామూలు వాడుక భాషలో మనం అర్థం చేసుకోవటానికి ఉపయోగించుకోవాలి అంటే సృజనాత్మకమైనటువంటి శక్తి. ఎలాంటి సృజనాత్మకమైనటువంటి శక్తి, సృష్టి ఆదిలో ఏ పరికరము లేదు, ఏ పనిముట్టు లేదు, ఏ పదార్థము కూడా లేనటువంటి స్థితిలో ఇంత 14 భూములను నిర్మించగలిగేటటువంటి సృజనాత్మక శక్తి ధార. రెండు, ఆ సృజనాత్మక శక్తి ఎక్కడైనా రాంగ్ స్టెప్ వేస్తే బ్రహ్మ ఎక్కడైనా ఇవ్వకూడనటువంటి వరం వేస్తే సృష్టి సర్వనాశనం అయిపోతుంది అనేటటువంటి పరిస్థితి 14 బోనాలలో ఎక్కడైనా ఏర్పడితే దాన్ని తక్షణమే కాలానుగుణ్యంగా పరిపాలన రక్షణ ఇవ్వగలిగేటటువంటి శక్తిధార వైష్ణవీ శక్తి. అంతే కదా, ఎప్పుడెప్పుడు బ్రహ్మ వరదానం ఇచ్చి పంపముచ్చుతాడో అప్పుడప్పుడు పాపం విష్ణు గారు ఏదో గందరగోళం చేసి మళ్ళా దాన్ని రక్షించేస్తాడు. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అమ్మా, ఒక్కొక్కసారి కోట్ల కోట్ల సంవత్సరాలు తీసుకుంటాడు దాన్ని సవరించడానికి. అంటే ఆ శక్తి ధార నిరంతరము తన యొక్క శక్తి సామర్థ్యాలను ఎన్ని కోట్ల సంవత్సరాల వరకు ఆ ఒత్తిడిని వేసి ఉంచగలుగుతుందో మీరు ఊహించుకోండి. ఇదంతా కాకుండా శాంభవి శక్తి ఇంకోటి ఉంది, తే కూర్చు తెప్పించో కదా, సిమెంట్ తెప్పించో, ఇటుకలు తెప్పించో, నాతరాళ్ళు తెప్పించో, ఏం చేస్తాం మళ్ళా దాన్ని ఇల్లు కట్టుకోవాలి అంటే ఒక చోట పెట్టాం, సమూహంగా పెట్టినటువంటి ఇటుకల్ని మళ్ళా మనం వేరువేరుగా పీకిపారేస్తాం, కర్రని పరపరాకు వస్తాం, ద్వారబంధాలుగా మారుస్తాం, కిటికీలుగా మారుస్తాం, రకరకాలుగా మారుస్తాం, మార్చి మళ్ళా ఏం చేస్తాం వాటిని ఎక్కడ పెట్టవలసిన వాటికి దానికి తగిన స్థానాన్ని నిర్ణయించి అక్కడ పెట్టేసరికి శాంభవి శక్తి ప్రభావం వల్ల ఒక నూతన నిర్మాణము బ్రాహ్మీ శక్తి ఏర్పడుతూ ఉంటుంది. అంతేత శాంభవి శక్తి ఏం చేస్తుంది, నూతన సృష్టికి కావలసినటువంటి సంహారం చేస్తుంది, సంహారం చేయదది, దాన్ని సంహారక శక్తి అనేటటువంటి ఒక కరెక్ట్ పదం కాదు అసలు. కరెక్ట్ పదం ఏంటి అంటే లయకారకుడు, ఉన్నటువంటి బంగారాన్ని కరిగించుకుని ఇప్పుడున్నటువంటి నెక్లెస్ కాకుండా ఇంకో రకమైనటువంటి నెక్లెస్ గా మారుస్తాం మనం, ఇంకో రకమైన ఆకృతి కలిగినటువంటి ఉంగరాలుగాను ఆభరణాలుగాను మారుస్తాం. అంటే ఏమైందా, బంగారం లయమైందంటే మళ్ళా కొత్త రూపంగా మారుతుంది. ఇన్ని అద్భుతమైనటువంటి శక్తిధారలు, భగవంతుడి యొక్క శక్తిధారలు ఎవరి దగ్గరగా అయితే మనం కూర్చున్నామో అతని యొక్క శక్తిధారలు ప్రపంచంలో ప్రవహిస్తూ ఉంటే మరి ఆ శక్తిధారలు నాకెందుకు లభించటం లేదు, అది సాధకుడి యొక్క ప్రశ్న. నేను ఎక్కడికో వెళ్ళాలి, నేను ఏ చంద్రగ్రహానికో, ఏ కుజగ్రహానికో, ఏ బుధగ్రహానికో వెళ్ళాలి అంటే సరే దానికోసం ఐ విల్ ట్రై, లంచం ఇచ్చో అది ఇచ్చో ఇది ఇచ్చో, లేకపోతే స్టోవ్ అంటారు ఓడలో టికెట్లు కొనలేని వాళ్ళు దొంగతనంగా ఎక్కేస్తారు, మధ్యలో గడిపోయాక వాడు ఎక్కడికోసం వెనక్కి తిరిగి రాడు కదా, వాళ్ళు ప్రయాణం చేస్తారు, రెండో చోట తిప్పేస్తూ ఉంటారు, మళ్ళీ ఎక్కుతూ ఉంటారు, ఇంకో చోట తిప్పేస్తూ ఉంటారు, అలా అయినా మేము ఎక్కి వెళ్ళిపోతాం, అంతా బాగానే ఉంది. మరి ఇంత అద్భుతమైనటువంటి శక్తులు మన ఉపాసకులు అవుతే మనకి ఎందుకు మనకి దొరకటం లేదు అంటే ఒకే ఒక కండిషన్ మనం ఉపయోగించుకోవటం లేదు, పాత్రత తెచ్చుకోవటం లేదు. అన్ని కరెక్టే, ఎవరింటికైనా మీరు వెళ్ళి ఒక గ్లాసులో మచ్చిండి ఇమ్మంటే కనీసం భారతదేశంలో ఎవరు వద్దు అన్నారు, కానీ మీ పిల్లలిచ్చి నాకు పెళ్లి చేసేయండి అంటే పాత్రత చూస్తారు. అంతే కదా, మీరు అడిగే కోరికను బట్టి తేడా, పాత్రత ఎందుకు అవసరమో చెప్తున్నాను. మీరు కోరుకునేటటువంటిది పాత్రతకి సంబంధించినటువంటి విషయాలు అవుతే ఎవడైనా ఇచ్చేస్తాడు, మంచిగా అడిగా సరే ఏదో గ్లాస్ ఇలా కాసేపు ఉపయోగించుకొని ఇస్తాను అంటే ఇచ్చేస్తారు, కానీ మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేసేయండి పంతాడు కూడా ఇచ్చేత, ముందు నీ పాత్రతను నువ్వు నిరూపించుకోవాలి, ఆ పాత్రతను నిరూపించుకున్న తర్వాత వాడు నీ వెంట పడతాడు. నీకే కనుక పాత్రత ఉంటే నువ్వే వెళ్ళి అడగక్కర్లే, మీ అమ్మాయి నుంచి నాకు పెళ్లి చేసేవని ఏం చేస్తాడు వాడు, నువ్వు వెంట పడతావు, అప్పుడు నువ్వు పోసు కొడతావు, పోసు కొట్టకూడదు వేరే విషయం, సరే పోసు కొడతాం మనం. అంచేత పాత్రత కనుక ఉపాసన చేసే ముందు పెంచుకుంటే
ఏం లాభం మీకు, ఎప్పుడు పనిచేయాలా ఇంజక్షన్, డాక్టర్ హాస్పిటల్లో ఇంజక్షన్ ఇచ్చినా వైద్యాలయంలో ఇంజక్షన్ ఇచ్చినా మీరు ఇంటికి వచ్చాక కూడా ఇంజక్షన్ పనిచేస్తూ ఉండాలి. మీకు చివరికి ఏం చేయాలి, ఆ ఇంజక్షన్, ఆ మందులు మీలో ఉన్నటువంటి రోగాన్ని తీసివేయాలి. మరి మనం దేవాలయం దగ్గరికి వస్తున్నాం, దేవత నుంచి ఏం లాభం పొందుతున్నాం, మనం ఏ దేవుణ్ణి మనం తెలుసుకున్నాం, ఆ దేవతా శక్తిని మనం ఇంటి అతను మాత్రం ఏం చేసుకుంటాడు, మీరు కూడా నేర్చుకుని అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని, అక్కడ పూజలు చేస్తున్నటువంటి వ్యక్తిని సవ్యంగా పూజలు చేయించి నాకు చాలా పెళ్లిళ్ళల్లో అక్కడ అనుభవం నాకు. ఇటువైపు పూజారి పురోహితుడు వస్తాడు, ఇటువైపు పురోహితుడు వస్తాడు, అందరూ వాళ్ళని తొందర పెట్టేవాళ్ళే. భగవత్ ఏం చేయొచ్చు, ఎలా తొందర పెడితే అట్లా దొరుకుతాయంటే, కానీ వీడియో తీస్తారు, వీడి మంత్రాలు ఆపం అంటాడు, తలంబరాలు
చదువుతాడు. తర్వాత వాడెక్కడికి వెళ్ళక్కర్లే, ఎవరికైనా ఏదైనా కట్టుబడేది కావాల్సి వస్తే మీ దగ్గరికి వస్తాడు. ఎందుకు మీ దగ్గరికి వస్తాడు, పాత్రత పెంచుకున్నారు కనుక, రోగ నివారణ సామర్థ్యాన్ని మీరు పెంచుకున్నారు, మీ దగ్గరికి వస్తాడు. ఎందుకు వస్తాడు, పాత్రత పెంచుకున్నారు కనుక. సృష్టి నిర్మాణం యొక్క రహస్యాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకుని పాత్రత పెంచుకుంటే ఈ సృష్టి నిర్మాణానికి అంతటికీ అధిపతి ఎవడు, పరమాత్మే కదా. ఈ సృష్టి నిర్మాణ రహస్యం మీకు పూర్తిగా అర్థమవుతే మీరు ఎవరికి ఉపయోగపడతారు, రామకృష్ణకు ఉపయోగపడతారా, శ్రీరామ శర్మ ఆచార్యకు ఉపయోగపడతారా, నారదుడికి ఉపయోగపడతారా, భగవంతుడికి ఉపయోగపడతారు మీరు అంతే కదా. అంచేత మీరు ఈ సృష్టి నిర్మాణ రహస్యాన్ని కనుక అర్థం చేసుకుంటే భగవంతుడే మీ దగ్గరికి వస్తాడు. ఎవరి కోసం వస్తాడు, చచ్చినట్టు వస్తాడు. ఉపాసన రహస్యం ఇది. భగవంతుడిని ఉపాసన చేస్తున్నారు సరే, భగవంతుడి యొక్క త్రివిధ దానలు ప్రకృతిలో ప్రవహిస్తున్నాయి అది సరే, కాదు తల్లే, కానీ ఆ శక్తిధారలు ఉన్నాయే, బ్రాహ్మీ శక్తిధారలు, వైష్ణవీ శక్తిధారలు, శాంభవీ శక్తిధారలు, ఏ విధంగా ఈ సృష్టి నిర్మాణ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాయి, ఆ సృష్టి నిర్మాణ కార్యక్రమాన్ని వాళ్ళు ఏ విధంగా అవుతే కొనసాగిస్తున్నాయో మీకు అర్థమవుతే బ్రహ్మవిత్ బ్రహ్మయుగ భవతి, బ్రహ్మ యొక్క కార్యక్రమాలు తెలుసుకున్నవాడు బ్రహ్మే అవుతాడు అని ఉపనిషద్ వాక్యాలు, శృతి చెప్పినటువంటి వాక్యాలు, వేదాలు చెప్పినటువంటి వాక్యాలు, భగవంతుడి యొక్క ఆ మూడు ధారలు కనుక మీరు అర్థం చేసేసుకుంటే ఎలా అర్థం చేసుకోవాలి, ప్రతి అణువు మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి అణువు, పురాతన కాలంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, రేపు భవిష్యత్ కాలంలో రాబోయేటువంటి ప్రతి వ్యక్తి యొక్క కార్యక్రమాలను మీరు స్పష్టంగా అర్థం చేసుకోగలిగితే అసంభవం మాత్రం కాదు, కేవలము వారం 10 రోజులు మీరు నిజంగా కష్టపడగలిగితే ఇది అర్థమైపోతాయి. అంతకంటే ఎక్కువ కష్టం రక్కలే. వారం 10 రోజులు నేను చాలా ఎక్కువ టైం చెప్పాను, అసలు ఒక రోజు చాలు అసలు మొత్తం అర్థం చేసుకోవడానికి, కానీ ఎంతైనా రిలాక్సేషన్ చాలా అవసరం కదా. అంచేత రిలాక్స్డ్గా ఇది మన లక్ష్యము అని స్పష్టంగా అర్థం చేసుకుని ప్రకృతి యొక్క బ్రాహ్మీ శక్తిధారలు, వైష్ణవీ శక్తిధారలు, శాంభవీ శక్తిధారలు మీరు అర్థం చేసుకోవాలి అంటే వారం రోజుల కంటే ఎక్కువ అక్కర్లేదు, 9 రోజులు చాలా ఎక్కువ, గురువుల యొక్క అనుగ్రహము. ఈసారి నవరాత్రుల్లో 9 రోజులు కాదు, 11 రోజులు ఉన్నాయి, 2 రోజులు ఎక్స్ట్రా. ఎందుకు వచ్చాము 2 రోజులు ఎక్స్ట్రా మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా కాలాన్ని మనం ఎప్పుడు సంపాదించలేము అని కదా అనుకుంటాం. ఈసారి మాత్రం మనం కాలాన్ని గ్యారంటీగా అధిగమించాం. 9 రోజుల నవరాత్రి కాలము 11 రోజులకు ఎక్స్టెండ్ చేయబడింది. దాని యొక్క ఆధ్యాత్మిక రహస్యాన్ని అర్థం చేసుకోండి, దాంట్లో ఉన్నటువంటి శాంభవీ శక్తిని అర్థం చేసుకోండి. ఎందుకు శాంభవీ శక్తి అన్నాను, కాలుష్మి లోక క్షయపుత్రుడు, నేను కాలుణ్ణి, ఈ లోకాన్ని నాశనం చేయటానికి నేను పుట్టాను అని డైరెక్ట్ గా చెప్తాడు కృష్ణుడు. ఏ విధమైనటువంటి మాటలు మీమాంస ఏ లేవు, అసలు జానే లేదు. లోకక్షయపుత్రుడుతో అలాంటి కాలుడు దగ్గర నుంచి కూడా 2 రోజుల బోనస్, 48 అవర్స్ బోనస్ మనం పొందగలిగా ఉంటే మన అదృష్టం ఈ నవరాత్రుల్లో అద్భుతమైనటువంటి ఆ నవరాత్రి కాలము ఎంత గొప్పదో ఊహించుకోండి. ఇందుకు ఇచ్చి ఉంటాడో ఆ గురువు ఇంతకీ ఎందుకు చెప్తున్నాను ఇది, 11 రోజులలో మేము ఖచ్చితంగా సృష్టి యొక్క ఆరోహణ అవరోహణ సాధన విధానాలు బ్రాహ్మీ శక్తి నుంచి వైష్ణవీ శక్తి, వైష్ణవీ శక్తి నుంచి మళ్ళీ శాంభవీ శక్తి, శాంభవీ శక్తిలో లయమైపోవటం, లయమైపోయినటువంటి ఆ పదార్థములనే తిరిగి మళ్ళా నూతన సృష్టికి ఉపయోగించుకోవటం, ఇది ప్రతిరోజు మన జీవితాలలో కూడా జరుగుతూ ఉంటుంది. పొద్దున్నే నిద్రలేస్తాం, ఏ సంస్కారాలతో ఏ పని ఎక్కడ ఆపామో కరెక్ట్ గా అక్కడ లేస్తాం. ఏ శుద్ధి బాబా ఎవరో వచ్చి మన పుస్తకాల్లో రాత్రి పీకేయకుండా ఉంటే, శుద్ధి బాబా అంటే ఆయన వచ్చి పీకడు, ఓ పిల్ల ఏ కుక్క రూపంలోనూ వచ్చింది, వాళ్ళు పీకేస్తే మనం ఏం చేయలేదు. కానీ లేకపోతే ఎక్కడ ఎలా మనం వదిలేమో అక్కడికే వస్తుంది. శాంభవీ శక్తి మీరు ఉపయోగించుకోవటంలే, శాంభవీ శక్తిని నిద్రనే కనుక మీరు ఉపయోగించుకోగలిగితే కొత్త రూపంలో లేవాలి. శాంభవీ శక్తి అంటే అంతే కదా, ముందు అది అవగాహన చేసుకోండి. సృష్టి యొక్క నిర్మాణ కార్యక్రమంలో మనము నిద్రను ఉపయోగించుకోలేకపోతున్నాం. అద్భుతమైనటువంటి శక్తి అది, ఉంగరాన్ని కలిగించేసి. లేకపోతే మొన్న ఎక్కడో మా కృష్ణనగర్లో పాత లోహపు మూర్తులు ఏమైనా ఉంటే విరిగిపోవడం మాకు ఇచ్చేయండి అన్నాడు. కలిగించేసి వాడు ఏం చేశాడు, అది కొత్త మీకు నచ్చినటువంటి విధానంలో కొత్త కొత్త మూర్తులు తయారు చేసి ఇచ్చాడు. శాంభవీ శక్తి అంటే అది. రాత్రి మీరు నిద్రపోయి ఏ పరిస్థితుల్లో ఉన్నారో అదే పరిస్థితుల్లో నిద్రపోవడం శాంభవీ శక్తి కాదు, నిద్ర కాదు అది. మనం నిద్రను ఉపయోగించుకోవటం లేకపోతున్నాం. ఈ శాంభవీ శక్తి, ఈ వైష్ణవీ శక్తి, ఈ బ్రాహ్మీ శక్తి నిరంతరమే ప్రకృతిలో వర్షిస్తూనే ఉన్నాయి. ఎప్పుడు ఇప్పుడు వర్షిస్తూనే ఉన్నాయి. మూడు ఒకేసారి వర్షిస్తూ ఉంటాయి, వేరువేరుగా ఏ వర్షించవు. ఈ ఒకేసారి వర్షిస్తున్నటువంటి ఈ శక్తి ధారను మనం అర్థం చేసుకోవాలి అంటే ఏమని చెప్తున్నాను నేను, మీరు సృష్టి యొక్క నిర్మాణ కార్యక్రమాన్ని అర్థం చేసుకోగలగాలి. సృష్టిలో ఒక వస్తువు కొంతకాలం వరకు రక్షించబడుతుంది తన ఆకృతిని పోగొట్టుకోకుండా. అంటే అది ఏ శక్తికి చెందింది, వైష్ణవీ శక్తిలోకి సంభవించి ఉంటుంది. ఆ వైష్ణవీ శక్తి పక్కనే శాంభవీ శక్తి కూడా ఉంటుంది. ఒక్కొక్క రోజు కలుగుతూ ఉంటుంది, మిల్లిమిల్లిగా మిల్లిమిల్లిగా లయమైపోతూ ఉంటాడు వీడు. చివరి ఒక రోజు పూర్తిగా లయమైపోతాడు. అన్ని శక్తులు ఒకేసారి పనిచేస్తున్నటువంటి ఈ విధి విధానాన్ని మనం గమనించుకోగలిగితే ఏమవుతారు, మీరు సైనికులు అవుతారు, ఇవన్నీ మార్చేయాలి అవుతారు. ఇంకేత మీకు ప్రకృతి యొక్క శక్తులు అర్థమయ్యే, ప్రకృతి యొక్క శక్తులు ఎవరు ఉపయోగించుకుంటున్నాడు, ప్రకృతి శక్తులు ఒక పరమాత్మ తప్ప ఇంకెవరు ఉపయోగించుకోలేడు. ఆ విషయం కూడా మీకు తెలుసు కదా. అంచేత మీరు ప్రకృతి యొక్క శక్తిని ఎప్పుడైతే ఉపయోగించుకోవటం మొదలవుతారో, మీరు కూడా పరమాత్మ యొక్క సహచరులే, పరమాత్మ యొక్క కార్యక్రమంలోని భాగాలే. ఎంబీబీఎస్ జాయింట్ ఫీజు కట్టగానే బ్రాకెట్స్ ఎంబీబీఎస్ రాసేసుకోవచ్చు. అదే అధారిటీ ఇప్పుడు కూడా మీరు యువ సైనికులుగా రాసేసుకోవచ్చు. ఏమి సందేహం లేదు, ఇప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఏంటండి, కథ 10 జన్మల తర్వాత ఎప్పుడో అప్పుడు మీకు సృష్టి రహస్యం గ్యారంటీగా అర్థమవుతుంది. ప్రయత్నిస్తే ఈ 9 రోజుల్లోనే అర్థమైపోతుంది విత్ 2 డేస్ బోనస్. ఈ ప్రకృతి రహస్యాన్ని అర్థం చేసుకోవటానికి, ఈ ప్రకృతి రహస్యం యొక్క విధి విధానాలను అర్థం చేసుకోవటానికి 3 లక్షణాలు కావాలి మనకి. ఆ 3 లక్షణాలు మళ్ళా మనం ప్రకృతి నుంచే గమనించి నేర్చుకుంటాం. ఒక కుర్రాడు పరీక్షకి ప్రిపేర్ అవుతున్నాడు. ఇంకా మొట్టమొదటి ఏం కావాలి వాడికి, తల్లీలత. వాడికి ఆ చదివేటటువంటి సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉండాలి, నచ్చరు వాడికి అది. కానీ ఇది తర్వాత నాకు చాలా లాభం చేస్తుంది, అందుకని ఏం చేసుకుంటాడు, బలవంతంగా తన మనస్సుని వశంలో తెచ్చుకుని చదువుతాడు. తల్లీలత ఇంటి తల్లీలకు సరిపోదు, పరిశ్రమతో కూడినటువంటి తల్లీలత. మొదటి లక్షణం, మామూలు మన పరీక్షల్లో చదువుకునేటువంటి దారి కావాల్సినటువంటి లక్షణాలు చెప్తున్నాను నేను. పరిశ్రమ, తల్లీలత రెండవ లక్షణము. సిలబస్ తెలియాలి మీరు, రేపు పరీక్ష ఉంది, సిలబస్ ఏంటో మీకు తెలీదు. పరీక్ష ప్రిపేర్ అవ్వగలరా? ప్రిపేర్ అయినా కష్టం. మీరు ఆ సిలబస్ మీకు చెప్పేటటువంటి ఒక శిక్షకుడు ఉండాలి, ఒక టీచర్ ఉండాలి. ఇవి రెండు ఉన్నాయి. మీరు తల్లి రోజుతో పరిశ్రమతో చదువుకోవటానికి రెడీగా ఉన్నారు, కాలేజీలో లెక్చరర్స్ ఉన్నారు, సిలబస్ ఫ్రేమ్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ మిమ్మల్ని కాలేజీలో చేర్పించే వాళ్ళు కావాలిగా? ఓ తల్లో ఓ తండ్రో పర్వాలేదురా నాయన, నువ్వు చదువు, నేను ఇస్తాను, నా కాయ కష్టము, నా తపస్సును నీకు ధారపోస్తాను అనేటటువంటి వ్యక్తి ఉండాలి కదా. ఏదైనా ఒక విద్యలో నిష్ణాతులు అవ్వాలి అంటే ఒకటి మాత్రం మనం అర్థం చేసుకున్నాం, ఉపాసన భగవంతుని దగ్గరగా కూర్చుంటే. మొదట మనం ఏ లక్షణాలు ఉండాలి? కష్టాల్లో ఉన్నా సుఖాల్లో ఉన్నా నీ యొక్క అనుగ్రహమే అనేటటువంటి సంతోషము, సంతోషం వల్ల వచ్చినటువంటి ఉత్సాహము, ఉత్సాహం వల్ల వచ్చినటువంటి ఆశ, ఆశ వల్ల వచ్చినటువంటి విశ్వాసము వచ్చాయి మనకి, ఒప్పుకున్నాం. తర్వాత ఇంకోటి అర్థం చేసుకున్నాం, ప్రకృతిలో మూడు రకాలైనటువంటి శక్తులు నిరంతరము పనిచేస్తూనే ఉన్నాయి. కొత్త సృష్టి వస్తూనే ఉంది, కొత్త పుష్పాలు అంకురిస్తూనే ఉన్నాయి, ఉన్నటువంటివి కొంతకాల పరిమాణంలో జీవిస్తూనే ఉన్నాయి, తర్వాత అవి లయం అయిపోతూ ఉన్నాయి. మన కంటికే కనిపిస్తున్నాయి బ్రాహ్మి వైష్ణవి శాంభవి శక్తిధారలు పనిచేస్తూనే ఉన్నాయి. ఇవి పని ఎలా చేస్తున్నాయని తెలియాలి అంటే ముందు మనకి తల్లీలత పరిశ్రమ రెండు కావాలి. ఉన్నాయి, లేకపోతే ఇక్కడ ఎందుకు కూర్చుంటా? చల్లగా లేదు మాస్టర్, ఉక్కబెడుతుంది, దోమలు కూర్చున్నాయని ఒక్కడే అంటే నేను గుర్తు చేస్తే ఇప్పుడు గుర్తొచ్చి నేను ఇంకేత తల్లీలత పరిశ్రమ ఉంది మీలో. శిక్షకుడు సిలబస్, శిక్షకుడు మనం ఎన్నుకున్నటువంటి శిక్షకులే అద్భుతమైనటువంటి శిక్షకులు. సివివి నువ్వేమీ చేయక్కర్లేదు నాయన, నా నామాన్ని మూడు సార్లు నువ్వు అనుచాలు. ఏం చేస్తాట ఆయన? ఆత్మతుల్యం కరువుతి, నిన్ను తనంతటి వాడిగా చేసేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి సివివి. ఇవాళ మూడు బాగాలేదు, క్లాస్ ఎప్పుడు పెడుతూ ఉంటారు పిల్లలు, అన్ని క్లాసులు అటెండ్ అవ్వరు, కాలేజెస్ కూడా ఇంకో ఉన్నాడు క్లాస్ శిక్షకుడు. కొన్ని శ్వాస చూసుకో, శ్వాసలో ఉన్నటువంటి వైవిధ్యాన్ని చూసుకో, కొన్ని ఆ సిలబస్ నువ్వు నేర్చుకో. పురాణి భాష అతను ఎంతసేపు అని శ్వాసం చూస్తూ ఉంటాం, బోర్ కొడుతుంది. నీకు కావలసినటువంటి దేవతా స్వరూపాన్ని నువ్వు ఊహించుకో, ఆ దేవతా శక్తిని నీలో ధారణ చేసుకో, ఆ దేవతా శక్తి యొక్క అనుగ్రహాన్ని నువ్వు పొందు. ఎంతమంది దేవతా శక్తులు ఉన్నారో ఆ దేవతా శక్తులందరినీ నువ్వు గమనించుకో. ఇది ప్రకృతి రావతిష్కరణ సార్, ఇదేమి ప్రకృతి అగ్ని వీటి ఉపాసన చేస్తూ ప్రకృతి నిన్ను ఎక్కడ తీసుకెళ్తే అక్కడ వెళ్ళిపో. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. మిగతాది నేను చూసుకుంటాను, నీకు కావాల్సింది నిష్ట సగుడి. ప్రకృతి ఎలా తెలుతుంది నిన్ను అని చెప్పేటటువంటి శ్రద్ధ స్థాయి లాంటి గురువులు ఉన్నారు. ప్రకృతి అంతా చూస్తే నాకు నేను చేశాను అనేది ఎక్కడ లాభం. కొన్ని వైద్యాలు చూసుకో, రకరకాలైనటువంటి యజ్ఞాలు నేను చెప్తాను కదా, ఒక అర్థం మంత్రం ఇచ్చి పడేస్తాను మీ ఇష్టం. అందులో వేదాలు చూసుకుంటావు, ఉపనిషత్తులు చూసుకుంటావు, సకల శాస్త్రాలు చూసుకుంటావు, మీ ఓపిక ఇంకా అందులో అన్నీ అందులోనే ఉన్నాయన, మీ ఓపిక ఇంకా లిమిటేషన్స్ ఏమీ లేవు, దూరు కొట్టేటటువంటి ప్రసక్తే లేదు. ఎప్పుడు గీత కావాలంటే గాయత్రి గీత ఉంటుంది, రామాయణం కావాలంటే గాయత్రి రామాయణం ఉంటుంది, ఆదిత్య హృదయం బదులు గాయత్రి హృదయం ఉంటుంది. మీ ఇష్టం, నీకు ఏది కావాలంటే అది దొరుకుతుంది, దాన్ని ఉపయోగించుకొని ఆయన శ్రీరామ శర్మ ఆచార్య. కాదు, నేను ఒక అద్భుతమైనటువంటి స్థానాన్ని అర్థం కాని భాషలో అర్థమే అర్థమైనట్టు మొదటి పేజీలో సెంటెన్స్ మొదలెడితే 20వ పేజీలో సెంటెన్స్ పూర్తవుతుంది. అలాంటి లాంగ్వేజ్ రాయగలిగేవాడు ఎవరైనా ఉంటే నాకు చూపించండి. అరవింద్ అర్థం కాదు, ఇట్ ఈస్ ద టైమ్ వెన్ గాడ్ సో వేక్ మొదలెడతాడు సావిత్రి. దేవతలు నిద్రలు వచ్చే వేళంది అంటాడు. నువ్వు దేవతలు ఏంటో, నిద్రపోవటం ఏంటో, వేళ అవటం ఏంటో, దేవతలకి కాలానికి సంబంధం ఏంటో నువ్వు ఎంతగా కన్ఫ్యూజ్ చేయగలదో అంతగా కన్ఫ్యూజ్ చేస్తాడు మొదటి సెంటెన్స్లోని. శిక్షకులు ఉన్నారు, సిలబస్ ఉంది. ఏంటి మిస్సింగ్? ఫీజు కట్టేవాడు లేడు. కాలేజీలో చేర్పించబడి ఫీజు కట్టి నాయన ఈ పుస్తకాలు కొనుక్కో, డబ్బు మేము ఇస్తాము. ఫీజు కట్టేవాళ్ళు ఉన్నారు. ఈనాడు అనేక మంది గురువులు వాళ్ళ యొక్క తపశక్తిని ధారణించి మీ యొక్క ఆత్మస్థాయిని పెంచడానికి నిరంతరం రెడీగా ఉన్నారు. ఫీజు అయితే కట్టించేసుకుంటాం కానీ క్లాసులకు పెడతాం. ఇక్కడ జరుగుతుంది. ఒక్కసారి ఇందాక నేను చెప్పినటువంటి గురువుల యొక్క ఏ నామాన్ని తీసుకున్నా వాడి యొక్క తపశ్చర్య మీ వైపుకి ఒక ఫ్లాష్ లాగా వస్తుంది మీరు చూడగలిగితే. కానీ ఆ తపశ్చర్య యొక్క అంశాన్ని తల్లిదండ్రులు వాళ్ళు ఎంత కష్టపడితే వచ్చేటటువంటి ధనాన్ని పిల్లలు స్కూల్లో చేరటానికి చదవడానికి ఇస్తారు, తను ఎలా ఉపయోగించుకుంటున్నాం మనం? దానికి ఏకైక కారణం ఏమిటి అంటే అసలు వాళ్ళ యొక్క శక్తిని మనం దుర్వినియోగం చేస్తున్నాము అనేటటువంటి బాధ లేకపోవటం. ఏ పిల్లగాడు బాధపడుతున్నాడు? తల్లిదండ్రులు ఇంకా ఆటే మాట్లాడితే నువ్వు అది దిగువలేదు, ఇది దిగుకోలేదు అంటాడే తప్ప వాళ్ళ యొక్క తపశ్శక్తి. అందులో ఋషులు గురువులు సాధారణమైనటువంటి తపస్సు చేసినటువంటి వాళ్ళు కాదు. వాళ్ళ యొక్క తపస్సు యొక్క ఆ స్థాయిని మనం అంచనా వేయలేము. ఒక్కొక్కసారి గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువుడు మహేశ్వర అంటే ఏంటి? మూడు శక్తిధారులను తన వశంలో చేసుకున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని నువ్వు ఉచ్చారణ చేస్తే ఏం చేస్తాడు వాడు? ఖచ్చితంగా కరెంట్ ఆన్ అవుతుంది. ఆన్ అయిన కరెంట్ని ఏం చేస్తున్నాం మనం? ఆ క్షణంలోనే మన మనస్సును కొన్ని పంపించేస్తున్నాం. అలా చేయకుండా జపానికి మనం ఉపయోగించుకున్నటువంటి టైముని ఖచ్చితంగా ఉపయోగించుకుంటూ కేవలము మంత్ర జపం మీదే మన ధ్యానాన్ని ఉంచటానికి ప్రయత్నిస్తే అంతకంటే ఎక్కువ మనం చేయలేము. మనస్సు అంత ఈజీగా నిగ్రహంలోకి రాదు. అర్జునుడు లాంటి వాడు 84 ఏళ్ల యువకుడు, మహాభారతీయుడు చాలా చిన్నవాడు, అంతకంటే చిన్నవాడు శ్రీకృష్ణుడు 125 ఏళ్ళు. భగవద్గీత ఉపదేశం చేస్తున్నప్పుడు సాధారణ పురుషుల ఈయన యోగేశ్వరుడు, ఈయన అద్భుతమైనటువంటి తపశ్శాలి అర్జునుడు. మనస్సు నందడు ఏం చేయాలి అని అడుగుతాడు. యుద్ధం భూమిలో చేత మనస్సులందరూ కంగారు పడకండి, వాళ్ళకే లందలేదు. కానీ మీరు ఏం చేయొచ్చు? నిరంతర ప్రయత్నము, నిరంతర ప్రయత్నము, తల్లీనత, పరిశ్రమ మొదటి లక్షణం చెప్పాడు. ఆ మొదటి లక్షణాన్ని కనుక మనం జపంలో ఉపయోగించుకుంటే ముఖ్యంగా ఈ అనుష్ఠాన కాలంలో, ఈ నవరాత్రుల కాలంలో, తర్వాత ఈ జపం దేనికోసం ఉపయోగించుకోవాలి? లక్ష్యం ఉండాలి మనకి. చాలా మంది జపాలు చేసేస్తారు, అనుష్ఠానాలు చేసేస్తారు, పూజలు చేసేస్తారు, ఏవేవో చేసేస్తారు. దేనికి, దేనికోసం చేస్తున్నారు? నేను ఎప్పుడో ఖర్చు చెప్తాను, వైజాగ్ వెళ్ళిపోయినటువంటి నౌకరు. నిజంగా ఆధ్యాత్మిక జగత్తులో మన అందరి సాధన అంతకంటే గొప్పగా మాత్రం ఏమీ లేదు. తెలియని కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు కనుక ఇంకోసారి చెప్తాను. వైజాగ్ కదా, రాత్రి భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నారు. నేను చాలా మంచి నౌకరు కథను ఉన్నాడు, వీళ్ళు వైజాగ్ తప్పించాలి. చాలా మంచివాడు వాడు, విన్నాడు వాడు. 2 రోజుల క్రితం నౌకరు లేడు. ఎక్కడికి వెళ్ళినా వీడు ఇంత మంచివాడు ఎక్కడ లేదంటే 3 రోజుల తర్వాత తిరిగి వచ్చేటవాడు. తిరిగి వచ్చి అమ్మగారు, అయ్యగారు మీరు చెప్పిన పని చేశాను. ఏం చేశారా? వైజాగ్ వచ్చాను. ఎందుకైనా మీరు అనుకుంటున్నారు కదా, మన సాధనలు కూడా లక్ష్యహీనమైన దిశాహీనమైనటువంటి అభ్యరహితమైనటువంటి అసలు ఎందుకు చేస్తున్నావు తెలీదు. ఎందుకు చేస్తున్నావు కూడా లక్ష్యం చెప్పాను నేను మీకు. గురువు యొక్క ఉపాసన, గాయత్రి యొక్క ఉపాసన, పరమాత్మ యొక్క ఉపాసన మీరు ఒకే ఒక లక్ష్యంతో చేయాలి. మిగతా లక్ష్యాలన్నీ కూడా స్వార్థపరమైనటువంటివే. పరమాత్మను ఉపాసన చేసేటువంటి స్థాయి గల కోరికలు కావు. ఏమిటా కోరిక? సృష్టి యొక్క రహస్యము. దానికి ఒక రోజు చాలంటున్నా నేను. 9 రోజుల టైము గురువుల యొక్క అనుగ్రహము, 11 రోజుల టైం ఇచ్చారు. ఉపయోగించుకోండి దీన్ని. గాయత్రి మంత్ర జపం మీరు చేస్తున్నప్పుడు నిరంతరము ఆ మంత్రాన్ని తల్లి మనతో కనుక చేస్తే, దాని తర్వాత మనం మాట్లాడుకునేటువంటి మాటలు మీరు జాగ్రత్తగా కనుక గమనించుకుంటూ పోతే, గుర్తుంచుకుంటూ పోతే, ఈ నవరాత్రుల తర్వాత మీకు ఏ విధమైనటువంటి సందేహాలు ప్రకృతిగతంగా ఉండవు. రకరకాల సందేహాలు మిగతా పరంగా ఉండవచ్చు. మహావీరుడు బుద్ధుడు సమకాలికులే, ఇద్దరు తీర్థంకులే, అవతారమూర్తులే. కానీ వాళ్ళిద్దరు కలుసుకోలేదు ఒకరినొకరిని. యాచకో యాచక శత్రు, ఈయన అవతారమూర్తి ఆయన అవతారమూర్తి, మరి ఎలా కలుసుకుంటారు? కలుసుకోలేదు. ఒకరినొకరిని చాలా బాగా విక్రమించుకునేవారట. ఏ విధంగా విక్రమించుకునేవారట? ఒకసారి బుద్ధుడు భిక్షాటం బయలుదేరుతాడు కదా, ఒక ఇంటికి వెళ్ళాక తలుపు కొడుతున్నాడు అవును. తర్వాత పాలి భాషలో ఏమంటారు, మరి రోజు భిక్షాంతి అని పాల భాషలో అని చెప్తారు. మహావీరుడు శిష్యుడు పక్క నుంచి వెళ్తున్నాడు. ఏమయ్యా నీకు కలిగినావా, సర్వజ్ఞుడు అంటావా, తథాగతి ఉందంటావా, బుద్ధుడు అంటావా, తలుపు చోట తాళం వేసింది పైన, ఇంట్లో ఎవరు లేరు, ఇలాంటి అనుమానాలు ఇలాంటి తప్పులు జరగచ్చు. దీని గురించి నేను మాట్లాడటం లేదు. కానీ ప్రకృతి యొక్క నియమాలు, ప్రకృతిలో ఉన్నటువంటి శక్తిధారలు, వాటిని 3 రకాలుగా బ్రాహ్మీ శక్తిగా అయినా ఉపయోగించుకోవచ్చు, వైష్ణవీ శక్తిగా అయినా ఉపయోగించుకోవచ్చు, శాంభవీ శక్తిగా అయినా ఉపయోగించుకోవచ్చు. ఆ విద్య మాత్రం మీకు ఖచ్చితంగా ఈ 9 రోజుల్లో అవగాహన అవుతుంది. కానీ అవగాహన అవటానికి ముందు కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలను మీరు కాస్త జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఆ నియమాలను నోట్ చేసుకునే ముందు ఇంకొక విషయం గుర్తుంచుకోండి. భగవంతుడి యొక్క ఉపాసన మనం చేసేటప్పుడు మనం కాస్త వివేకము దూరదృష్టి కలిగి ఉండాలి. ఉదాహరణకి గత ఉంది, ఏం చేస్తున్నది, ఎక్కడో ఆకాశంలో ఎగురుతుంది. ఎగురుతూ 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 సడన్ గా ఏం చేస్తున్నది, గుండ్రంగా తిరగటం మొదలెడుతుంది. ఎందుకు తిరగటం మొదలెడుతుందో తెలుసా? భూమి మీద ఎక్కడో దానికి ఆహారం లభించింది. దూర దృష్టితో ఎత్తైన ప్రదేశంలో వెళ్తే తప్ప కావలసినటువంటి ఆహారం మనకు లభించదు. దగ్గరగా చెట్టు మీద ఎక్కడ కూర్చుంటే చనిపోయినటువంటి ఒక చిన్న చీమ, ఒక దోమ, ఆ దోమ కూడా ఏ ఫిట్ కొట్టేవో మనం, పాప తింటే దానికి ఏ రోగాలు వస్తాయో, ఇవే కనిపిస్తాయి. మనకి కూడా చిన్న చిన్న ఆలోచనలే వస్తాయి. ఈ ఉద్యోగం వచ్చిస్తే బాగుంది, అదైపోతే బాగుంది, ఇదైపోతే బాగుందని ఉద్యోగం. దగ్గర వలే సుదూర ప్రాంతాలకి అగలటం నేర్చుకోండి. రెక్కలు కావాలి. ఎలాంటి రెక్కలు? విశ్వాసము, శ్రద్ధ. శ్రద్ధ అంటే ఏంటి? శ్రద్ధ అంటే గురువు చెప్పింది గుడ్డిగా రమ్మేటా, మరేంటి శ్రద్ధ అంటే? లక్ష్యం మీద నిరంతరము దృష్టి. ఏ లక్ష్యం మంది ఇప్పుడు? బ్రాహ్మీ వైష్ణవి శాంభవీ శక్తిధారలు ఎలాగో ప్రకృతిలో ప్రవేశిస్తున్నాయి. అదే దత్తాత్రేయ స్వరూపం అన్నా, తులసి గాయత్రి స్వరూపం అన్నా, అదే ఆ స్వరూపమే. దాన్ని మనం అవగాహన చేసుకుంటే తులసి గాయత్రి రూపంగా అయినా చేసుకోవచ్చు, దత్తాత్రేయ స్వరూపంగా అయినా చేసుకోవచ్చు, ఆ మూడు ధారల గురించే స్పష్టమైనటువంటి అవగాహన. ఆ స్వరూపంలోనే చిత్రించే ఋషులు ఎక్కడికి వెళ్ళిపో అక్కడనే మళ్ళా మనం, కానీ శ్రద్ధ లేక అది ఎలా కనిపిస్తుంది మనకి, ఒక పటంలా కనిపిస్తుంది. బ్రాహ్మణ వైష్ణవీ శక్తిదారుల సమూహం అక్కడ ఉన్నాయంటే మనలో ఎలాంటి ప్రకల్పనలు ఉంటాయి? ఆ శక్తిదారుల యొక్క నవీన యుగ రూపము తిరిగి గాయత్రి అని మనకు కనుక అవగాహన ఉంటే ఎంత అద్భుతమైనటువంటి స్పందన మనలో రావాలి. శ్రద్ధ వీక్షిస్తున్నాం మనం, మన లక్ష్యం ఏమిటి అనేది మీకు నిరంతరం తెలియాలి. మరి విశ్వాసం అంటే మీకు విశ్వాసం ఉందా లేదా? ఇంతకి ఉంది సార్ ఎవరి మీద? శ్రీరామ శర్మాచార్య మీద, సివివి మీద, అసలు అక్కల్య ఎక్కడ విశ్వాసం ఉండాలి మీకు? ప్రకృతి యొక్క నియమాల మీద విశ్వాసం ఉండాలి. కేంద్ర ప్రకృతి యొక్క నియమాల మీద విశ్వాసం మీకు సైంటిస్టుకు ఉన్నపాటి విశ్వాసం మనకి లేదు. నిరంతరము అతను ప్రయోగాలు చేస్తూ ఉంటాడు, ఒక ప్రయోగం తర్వాత ఒక ప్రయోగం ఫెయిల్ అవుతూ ఉంటుంది, అయినా చేసుకుంటూ పోతాడు. ఏంటి అతనికి గ్యారంటీ? ఎప్పుడో అప్పుడు ప్రకృతి తన రహస్యాలను విప్పి తను ఏ శ్రద్ధతో అయితే చేస్తున్నాడో. ఉదాహరణకి నేను ఇచ్చిన ఉదాహరణ ఏంటి, క్యాన్సర్. క్యాన్సర్కి మందు కనిపెట్టాలి అనేటటువంటి శ్రద్ధ ఉంది, లక్ష్యం ఉంది, ప్రయోగాల మీద ప్రయోగం చేస్తున్నాడు. అతను తెలియదు క్యాన్సర్కి మందు ఏంటో. ప్రతి ప్రయోగము ఫెయిల్యూరే, కానీ విశ్వాసం ఏంటో అతనికి, నేను ఈ ప్రయోగాలు చేస్తూ పోతూ ఉంటే ఎప్పుడో అప్పుడు ప్రకృతి తన రహస్యాలను విప్పి చెప్తుంది. ఆ విశ్వాసం ఉండాలి, అప్పుడు మీరు ఎగరగలరు, ఆకాశంలోకి ఎగరగలరు. శ్రద్ధ విశ్వాసము అనేటటువంటి రెండు రెక్కల మీద మీరు ఆ సుదూర గగనంలోకి, పరమాత్మ యొక్క ఆ నిరాకారమైనటువంటి స్వరూపంలో కనుక మీరు ఎగరగలిగితే అప్పుడేమవుతుంది, చిన్న చిన్న కోరికలు చిన్న చిన్న లక్ష్యాల మీద ఇంకా మీరు వస్తుండదు. ఇదివరకు దూరమే, ఇదివరకు చూడనటువంటి ఎత్తైన ప్రదేశం నుంచి మీరు చూస్తే ఇదివరకు మీకు కనిపించడం కనిపిస్తాయి. ఇక్కడే ఒక చిన్న ఉదాహరణగా ఇక్కడ కూర్చొని చూస్తే రోడ్డు మీద ఎవరు వెళ్తున్నారో తెలీదు, దాని మెరుగెక్కితే అక్కడి నుంచి ఎవరు వస్తున్నారో తెలుస్తుంది, ఇటు నుంచి ఎవరు వస్తున్నారో తెలుస్తుంది. ఇంకా పైకెక్కితే ఏకంగా ఆకాశంలోకి వెళ్ళిపోతే గడ్డ దండోవాహనుడు విష్ణువు. ఆ యొక్క భావనతో మనం కనుక ఇప్పుడు మనం చదువుకునేటటువంటి నియమాలను జాగ్రత్తగా గమనించండి. నవరాత్రుల్లో మనం తీసుకోవాల్సినటువంటి నియమము నిర్ధారిత రోజులలో నిర్ధారిత సంఖ్యలో జప సంఖ్య, ఇది మొదట. ఒక జప సంఖ్య మీరు నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ తొమ్మిది రోజులలో మామూలుగా అయితే, కానీ మీకు రెండు రోజులు ఎక్స్ట్రా బోనస్ వచ్చే కనుక సంఖ్య కొంచెం తగ్గించుకోవచ్చు. సాధారణంగా మనం 24,000 గాయత్రి మంత్ర జపాన్ని లక్ష్యంగా పెట్టుకుంటాం. రోజుకి 1 గంట 45 నిమిషాలు మనం చేయగలిగితే ఆ సంఖ్య 11 రోజులు పూర్తి అయిపోతుంది. కానీ మీరు ఇప్పుడే రోజుకి 3 గంటలు చేస్తున్నారు, సాధన చేస్తున్నా అని చెప్పి 1 గంట మీరు తగ్గించుకుంటే అది పద్ధతి కాదు. ఇంచేత మనం 4 గంటల సేపు గాయత్రి ఉపాసన చేస్తాం, అది కూడా రాసేసుకోండి. ఎప్పుడు అనుష్ఠాన కాలంలో ఈ విశేష ప్రయత్నం చేసేటటువంటి కాలంలో మామూలు కంటే మీ ప్రయత్నం తీవ్రంగా ఉండాలి. ఇప్పుడే రోజుకు 3 గంటలు మీరు చేస్తున్నారు కనుక ఖచ్చితంగా మీరు 4 గంటలు జపం చేసుకోవాలి. బ్రహ్మచర్య పాలన దీక్ష ఖచ్చితంగా ఉండాలి. ఏ విధమైనటువంటి అవాంతరము ఈసారి నియమాలలో మనం ఏ విధమైనటువంటి కన్సెషన్స్ ఎవరికి ఇవ్వం? ఆహారములో, ఆహార నియమాలలో ఏదో విధంగా ఉపవాసము కలిసి ఉండాలి. ఒక పూట మామూలు ఆహారం తీసుకుని రాత్రి ప్రవాహారం తీసుకోవటం సాధారణంగా గురుదేవులు అడ్వైజ్ చేసేటటువంటి ఉపవాస నియమం. ఎంత తీక్షణమైనటువంటి నియమాలు మీరు పెట్టుకోవాలంటే అంత తీక్షణంగా పెట్టుకోండి, కానీ ద్రవాహారం మీద మాత్రమే ఉంటాము అనేటటువంటి నియమం మాత్రం ఒప్పుకున్నాం. సైన్స్ వెళ్ళాలి ఒక పూటైనా. ఇంకా దీన్ని బట్టి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి సామర్థ్యాన్ని బట్టి ఆహార నియమాన్ని ఏర్పరచుకోండి, కానీ ఖచ్చితంగా ఒక పూట ద్రవాహారం మాత్రమే తీసుకుంటాం. ద్రవాహారం పెప్సీ కావచ్చు, కోకోకోలా కావచ్చు, ఏదైనా అవచ్చు, కానీ హాట్ డ్రింక్స్ ఒప్పుకోం. హాట్ డ్రింక్స్ అంటే టీ కాఫీ కాదు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఉంటాయి అవి మాత్రం ఒప్పుకోం, కానీ టీ కాఫీ అలా ఉంటుంది. ఓకే, ఆహారం ఏమన్నా ఏమైనా అనుమానం ఉందో ఇదంతా మీ అంతటి మీరు నిర్ణయించుకోవాల్సింది. చాలా ముందుగా ఇస్తున్నాను, మీరు ఎవరు ఏ నియమాన్ని పాటించదలుచుకున్నారో నాకు రాసి ఇవ్వాలి. ఇదివరకు లాగా మీ ఇష్టం వచ్చేట్టు చేస్తా ఉంటే ఒప్పుకునేది లేదు. సాధకులు ఎవరు సాధన చేసినా ఈసారి మాత్రం నియమం ఏంటంటే నాకు తెలియాలి ఎవరు ఎక్కడ సాధన చేస్తున్నారు. మీ ఇళ్ళని చూసుకుని నాకే అభ్యంతరాలే, కానీ మీరు ఏ నియమాలు పాటిస్తున్నారో ఎక్కడ చేస్తున్నారో మాత్రం నాకు తెలియాలి. నాకు తెలియకుండా మీరు చేసేటువంటి సాధనలో నేను బాధ్యుని కాదు అంటానికి ఏంటి అంటే నాకు సృష్టి రాస్తారు అర్థం కాలేదు మాస్టారు అని అంటే నేను చెప్పలేను. మీరు చెప్పినట్టు చేస్తే మాత్రం ఈ 11 రోజుల్లో మీకు సంపూర్ణ సృష్టి రహస్యాలు అవగతం అయిపోతాయి. సాధనా కాలంలో అంటే ఈ 11 రోజుల్లో స్వయం సేవకులుగా మారాలి. అంటే ఎక్కడికి వెళ్ళి ఇతరులకు సేవ చేయాలి? వాలంటీర్స్ అంటే మనకు అర్థమైన అంతే కదా, మనం ఎవరికి సేవ చేయం? స్వయం సేవకులు అంటే మన సేవ మనమే చేసుకుంటాం, మన బట్టలు మనమే ఉతుక్కుంటాం. దయచేసి ఇతరుల బట్టలు మీరు ఉతకండి. ఉతకమ్మమ్మ ఎవరి బట్టలు వాళ్ళు ఉతుక్కోండి, ఎవరి ఆహారం వాళ్ళు వండుకోండి, ఎవరి తిండి వాళ్ళు తినండి. ఎంత రకాలైనటువంటి స్వయం సేవక వృత్తి ఎంత తీవ్రంగా మీరు పెట్టుకోగలిగితే విత్ కామన్ సెన్స్, ఉండుకుంటూనే కూర్చున్నాం అనుకోండి, ఇప్పుడు వంట నేర్చుకుంటారు అనుకోండి, ఈ 11 రోజులు మీకు వంట నేర్చుకోవటానికి సరిపోతుంది. అంతేత కామన్ సెన్స్ తో స్వయం సేవక వృత్తి పాటించండి. ఇంకోటి చాలా జాగ్రత్తగా ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు ఏంటంటే భూమి మీదే పడుకోవాలి, నేల మీదే పడుకోవాలి, తలగడా అలా ఉంటే అతి తక్కువ వస్త్రధారణ, ఎంత తక్కువగా ఉంటే అంత తక్కువ, తప్పుకోవటానికి కూడా రగ్గులు వాటి బదులు ఎంత పలుచటి దుప్పటి మీరు ఉపయోగించుకోగలిగితే అంత పలుచటి దుప్పటి ఉపయోగించుకుని రెండో రోజు జలుబు తెచ్చుకుని తుమ్మతో కూర్చుంటే 4 గంటల సాధన కాదు కదా, 5 నిమిషాలు చేసుకోలేరు. అంచేత మీ ఇష్టం దాన్ని